ఓం శాంతి. మురళీ డేట్ 29/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా వచ్చిందే పాత భక్తులైన మనందరికీ భక్తి ఫలితాన్ని ఇవ్వటానికి. భక్తి ఫలితము జ్ఞానం. జ్ఞానంతోనే మనకు సద్గతి లభిస్తుంది. బాబావారిగా అయ్యి సేవ చెయ్యకపోతే స్వయం పైన ఇతరుల పైన దయ చూపించుకోకపోతే తన భాగ్యాన్ని తానే పాడు చేసుకున్న వారిగా అయిపోతారు. అంటే పదవి భ్రష్టులుగా అవుతారు. బాగా చదువుకోండి, యోగం చెయ్యండి, జ్ఞాన యోగాలపైన అభిరుచి ఉంచుకోండి, అప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది. సేవాదారులైన పిల్లలకు సేవ పైన చాలా అభిరుచి ఎక్కువగా ఉండాలి. ఈ అమూల్య జీవితంలో చదివించే టీచర్ పై ఎంతో గౌరవం ఉండాలి. చదువులో చాలా చురుకుగా ఉండాలి, సేవలో నిమగ్నమవ్వాలి, మనపైన మనం దయ చూపించుకోవాలి, మన స్వభావ సంస్కారాలను మార్చుకోవాలి, మనుషులను దేవతగా మార్చే సేవ చెయ్యాలి. వర్తమాన సమయమనుసారంగా శరీరం యొక్క సర్వ రోగాలు తొలగిపోవాలి అంటే వ్యాయామం చెయ్యాలి అంటారు. ఆత్మను కూడా శక్తివంతంగా చేసుకునేందుకు ఆత్మిక డ్రిల్ చెయ్యాలి. నలువైపులా అలజడ వాతావరణమున్న మనం అతీతంగా అయ్యే అభ్యాసం చెయ్యాలి. శబ్దంలో ఉంటూ కూడా శబ్దానికి అతీతంగా వెళ్ళాలి. మనస్సుని ఎక్కడంటే అక్కడ, ఎంత సమయం అంటే అంత సమయం స్థిరంగా ఉంచగలగాలి. అప్పుడు శక్తివంతంగా ఈ ఫైనల్ పేపర్లో పాస్ అవ్వగలుగుతారు. అసలైన సమర్పితం కావటం అంటే ఏంటి? వికారీ స్వభావాలను, సంస్కారాలను, కర్మలను సమర్పితం చెయ్యటమే సమర్పితం కావటం. ఎవరం మనందరం? శక్తివాన్ ఆత్మల. ఆత్మిక డ్రిల్ చేస్తూ శక్తివంతులుగా ఉన్న ఆత్మల. ఈరోజుటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, పాత భక్తులైన మీకు భక్తి ఫలితాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. భక్తి ఫలితం జ్ఞానం. దీని ద్వారానే మీకు సద్గతి లభిస్తుంది. ప్రశ్న, కొందరు పిల్లలు నడుస్తూ నడుస్తూ తమ భాగ్యాన్ని తామే నాశనం చేసుకుంటారు, అది ఎలా? జవాబు, బాబా పిల్లలుగా ఈ సేవ చెయ్యకపోతే స్వయం పైన మరియు ఇతరుల పైన దయ చూపించకపోతే వారు తమ భాగ్యాన్ని తామే నాశనం చేసుకున్నట్లవుతుంది. అనగా వారు పదభ్రష్టులుగా అవుతారు. బాగా చదువుకుంటూ యోగం చేస్తున్నట్లయితే పదవి కూడా మంచిగా లభిస్తుంది. సేవాదారులైన పిల్లలకు సేవ అభిరుచి చాలా ఎక్కువగా ఉండాలి. పాట, ఈరోజు ఉదయమే ఎవరొచ్చారు మనస్సు ద్వారం ముందుకి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు తాము ఆత్మలమని, శరీరాలు కాదని అర్థం చేసుకున్నారు. పరంపిత పరమాత్మ నుండి ఈ జ్ఞానం ఇప్పుడే లభిస్తుంది. నేనొచ్చినప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మనే శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ మారదు, శరీరం మారుతుంది. ఆత్మ వినాశనం లేనిది, కావున స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ జ్ఞానాన్ని ఎప్పుడు ఎవరు ఇవ్వలేరు. పిల్లల పిలుపుపై బాబా వచ్చారు. ఇప్పుడిది పురుషోత్తమ సంగమ యుగమని కూడా ఎవ్వరికీ తెలియదు. కల్పంలోని పురుషోత్తమ సంగమ యుగంలోనే నేను రావటం జరుగుతుంది. అప్పుడే మొత్తం విశ్వమంతా పురుషోత్తమంగా అవుతుంది అని బాబా అర్థం చేయిస్తారు. ఈ సమయంలో మొత్తం విశ్వమంతా కనిష్టంగా పతితంగా ఉంది. దానిని అమరపురి అని అంటారు. దీనిని మృత్యులోకము అని అంటారు. మృత్యులోకంలో అసూరి గుణాలు ఉన్న మనుష్యులే ఉంటారు. అమరలోకంలో దైవీ గుణాలు కలిగిన మనుషులుంటారు. కావుననే వారిని దేవతలు అని పిలుస్తారు. ఇక్కడ కూడా మంచి స్వభావం కలిగిన వారిని ఇతడు దేవత వంటి వాడు అని అంటారు. కొందరు దైవీ గుణాలు కలిగి ఉంటాయి. ఈ సమయంలో అందరూ అసూరి గుణాలున్న మనుషులే. అందరూ పంచ వికారాలలో చిక్కుకొని ఉన్నారు. కావుననే ఈ దుఃఖాల నుండి మమ్ములను విముక్తులను చెయ్యండి అని పాడతారు. ఒక్క సీతను మాత్రమే విడిపించలేదు. భక్తులను సీత అంటారు, భగవంతుణ్ణి రాముడు అని అంటారు. వారు భక్తులకు ఫలితాన్నిచ్చేందుకొస్తారు. ఈ అనంతమైన రావణ రాజ్యంలో మొత్తం ప్రపంచమంతా చిక్కుకొని ఉంది. వారందరినీ దీని నుండి విడిపించి రామరాజ్యంలోకి తీసుకొని వెళతారు. ఇది రఘుపతి రాఘవ రాజా రాముని విషయం కాదు. అతను త్రేతాయుగపు రాజు. అతను కూడా ఇప్పుడు తమో ప్రధానంగా జడిజడి భూతవస్థలో ఉన్నారు. మెట్లు దిగుతూ దిగుతూ కిందకొచ్చేశారు. పూజ్యుల నుండి పూజారిగా అయిపోయారు. దేవతలు ఎవరిని పూజించరు, వారు పూజ్యులు. వారు ఎప్పుడైతే వైశ్యులుగా శూద్రులుగా అయిపోతారో అప్పుడు పూజ ప్రారంభమవుతుంది. వామ మార్గంలోకి రావటం వల్ల పూజారులుగా అవుతారు. పూజారులు దేవతల చిత్రాల ముందు నమస్కరిస్తారు. ఈ సమయంలో ఒక్కరు కూడా పూజ్యులుగా ఉండే అవకాశం లేదు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు పూజ్యుడు. ఆ తర్వాత సత్యగి దేవతలు పూజ్యులు. ఈ సమయంలో అందరూ పూజారులే. మొట్టమొదట శివుని పూజ జరుగుతుంది. అది అవ్యభిచారి పూజ. అది సతో ప్రధానమైనది. ఆ తర్వాత సతో, ఆ తర్వాత దేవతలు, ఆ తర్వాత ఇంకా కిందకు దిగుతూ నీళ్లకు, మనుష్యులకు, పక్షులకు మొదలైన వాటన్నిటినీ పూజించటం మొదలు పెడతారు. దిన ప్రతిదినం అనేకుల పూజ జరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ధర్మ సమ్మేళనాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆది సనాతన ధర్మం వారి సమ్మేళనాలు, అప్పుడప్పుడు జైనుల సమ్మేళనాలు, అప్పుడప్పుడు ఆర్య సమాజం వారివి జరుగుతాయి. వారు ఎంతో మందిని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని ఉన్నతంగా భావిస్తారు కదా. ప్రతి ఒక్క ధర్మంలో ఏదో ఒక విశేష గుణమున్న కారణంగా వారు తమను తాము ఉన్నతంగా భావిస్తారు. జైనులలో కూడా రకరకాలుగా ఉంటారు. వారిలో 5-7 రకాల వారుంటారు. వారిలో కొందరు నగ్నంగా కూడా ఉంటారు. నగ్నంగా అవ్వటం అన్న దానిని వారు యథార్థంగా అర్థం చేసుకోలేదు. నగ్నంగా అనగా అశరీరిగా వచ్చారు, మళ్లీ అశరీరిగా అయ్యి వెళ్ళాలి అని భగవాను వాచ ఉంది. దీనికి వారు వస్త్రాలను వదిలి నగ్నంగా అయిపోతారు. భగవాను వాచ, దీని అర్థం వారు అర్థం చేసుకోరు. ఆత్మలైన మీరు ఇక్కడ ఈ శరీరాన్ని ధరించి పాత్రను అభినయించేందుకు వచ్చారు. మళ్ళీ మీరు తిరిగి వెళ్ళాలి. ఈ విషయాలను పిల్లలైన మీరు బాగా అర్థం చేసుకుంటారు. ఆత్మనే పాత్రను అభినయించేందుకు వస్తుంది. వృక్షం వృద్ధిని పొందుతూ ఉంటుంది. కొత్త కొత్త రకాలైన ధర్మాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. కావుననే దీనిని వెరైటీ నాటకము అని అంటారు. ఇది వెరైటీ ధర్మాల వృక్షం. ఇస్లాములు ఎంత నల్లగా ఉన్నారో చూడండి. వారిలో కూడా ఎన్నో ఉపశాఖలు వెలువడతాయి. మహమ్మద్ ఆ తర్వాత వస్తాడు. మొదట ఇస్లాం ఉంటుంది. ముసల్మాన్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆఫ్రికాలో వారు ఎంతో షావుకార్లుగా ఉన్నారు. బంగారము వజ్రాల గనులు వారి దగ్గరున్నాయి. ఎక్కడైనా బాగా ధనం కనిపిస్తే అక్కడకు వెళ్లి వారిని ఆక్రమించి ధనవంతులుగా అవుతారు. క్రిస్టియన్లు కూడా ఎంత ధనవంతులుగా అయ్యారు. భారతదేశంలో కూడా ధనముంది, కానీ అది గుప్తంగా ఉంది. ఎంతో బంగారాన్ని పట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు దిగంబర జైన సభ వారు కాన్ఫరెన్సులు మొదలైనవి జరుపుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని ఉన్నతంగా భావిస్తారు కదా. ఇన్ని ధర్మాలన్నీ పెరుగుతూ ఉంటాయి. మరి ఇవన్నీ ఎప్పుడో ఒకప్పుడు వినాశనం కూడా అవ్వాలి కదా. వారు ఏమీ అర్థం చేసుకోరు. అన్ని ధర్మాల కన్నా ఉన్నతమైనది మీ బ్రాహ్మణ ధర్మమే. కాని దీని గురించి ఎవ్వరికీ తెలియదు. కలియుగపు బ్రాహ్మణులు కూడా చాలా మంది ఉన్నారు. కాని వారు కుక్క వంశావళి బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులందరూ పరస్పరం సోదరి సోదరులు. లౌకిక బ్రాహ్మణులు తమను తాము ప్రజాపిత బ్రహ్మ సంతానంగా భావించినట్లయితే వారు కూడా పరస్పరం సోదరి సోదరులవుతారు. మరి వారు పెళ్లిళ్లు జరుపుకోలేరు. దీని ద్వారా ఆ బ్రాహ్మణులు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు కారు అని అర్థమవుతుంది. కేవలం ఆ పేరును పెట్టుకుంటారు. వాస్తవానికి బ్రాహ్మణులను దేవతల కన్నా ఉన్నతులు అని అంటారు. వారిని విరాట రూపంలో పిలకగా చూపిస్తారు కదా. ఈ బ్రాహ్మణులే మనుష్యులను దేవతలుగా తయారు చేస్తారు. చదివించేది స్వయం జ్ఞాన సాగరుడైన పరంపిత పరమాత్ముడు. ఇది ఎవ్వరికీ తెలియదు. బాబా వద్దకొచ్చి బ్రాహ్మణులుగా అయ్యి మళ్లీ శూద్రులుగా అయిపోతారు. పాత సంస్కారాలను మార్చటంలో ఎంతో శ్రమపడవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని బాబా నుండి వారసత్వం తీసుకోవాలి. ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక పిల్లలే వారసత్వాన్ని తీసుకుంటారు. బాబాని స్మృతి చెయ్యటంలోనే మాయ విఘ్నాలను వేస్తుంది. చేతులతో పని చేస్తూ మీ హృదయాన్ని ప్రియుడితో లగ్నం చెయ్యండి. ఇది చాలా సహజం. ఏ విధంగా ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేరో అలాగే మీరు స్మృతి చెయ్యాలి. బాబా అందరికీ ప్రియుడు, పిల్లలందరూ ప్రియురాళ్ళు. వారు బాబాని స్మృతి చేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఎవరికీ ప్రేయసిగా అవ్వరు, ఎప్పుడూ ఎవరికీ ప్రియురాలిగా అవ్వని వారు ఒక్క బాబానే. ఎందుకంటే అతడి కన్నా ఉన్నతమైన వారింకెవరూ లేరు. బాబా పిల్లల మహిమను కూడా చేస్తారు. మీరు భక్తి మార్గం నుండి ప్రియుడైన నాకు ప్రియురాలిగా ఉన్నారు. దుఃఖాల నుండి విముక్తులను చేసి పావనులుగా చెయ్యండి అని మీరు నన్ను పిలిచారు. మీరందరూ ప్రియురాళ్ళు, నేను ప్రియుణ్ణి. మీరందరూ అసూరి జైల్లో చిక్కుకొని ఉన్నారు. నేనొచ్చి మిమ్మల్ని విముక్తులను చేస్తాను. ఇక్కడ ఎంతో కష్టపడవలసి ఉంటుంది. అసూరి దృష్టి మోసం చేస్తూ ఉంటుంది. దృష్టిని శుద్ధంగా చేసుకునేందుకు కష్టపడవలసి ఉంటుంది. దేవతల గుణం చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఇటువంటి దేవతల్లా తయారు చేసేవారు తప్పకుండా కావాలి కదా. మానవ జీవితంలో ధర్మము ఆవశ్యకత అన్న అంశాన్ని కాన్ఫరెన్సులో ఇచ్చారు. డ్రామా గురించి తెలియని కారణంగా వారు కలవరం చెందారు. మీరు తప్ప ఇంకెవరూ దీని గురించి అర్థం చేయించలేరు. క్రిస్టియన్లకు లేక బౌద్ధులకు తమ క్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు ఎప్పుడు వస్తారో తెలియదు. మిమ్మల్ని అడిగితే మీరు వెంటనే ఆ లెక్కలన్నింటినీ తెలియచేయగలరు. కావున ధర్మం ఆవశ్యకత ఎంతగానో ఉంది కదా అని వారికి అర్థం చేయించాలి. మొట్టమొదట ఏ ధర్మం ఉండేది, ఆ తర్వాత ఏ ధర్మం వచ్చింది. మన ధర్మం వారు కూడా కొందరు వీటిని పూర్తిగా అర్థం చేసుకోరు. యోగాన్ని జోడించరు. యోగం లేకుండా శక్తి లభించదు, పదును ఏర్పడదు. ఒక్క బాబాని మాత్రమే ఆల్మైటీ అథారిటీ అని అంటారు. మీరు ఎంత సర్వశక్తివంతులుగా అవుతున్నారు? మీరు విశ్వానికే యజమానులుగా అవుతున్నారు. మీ రాజ్యాన్ని ఎవరూ మీ నుండి దోచుకోలేరు. ఆ సమయంలో ఇంకే ఖండము ఉండదు. ఇప్పుడు ఎన్ని ఖండాలున్నాయి? ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో చూడండి. ఈ చక్రం 5000 సంవత్సరాలకు ఒక్కసారి తిరుగుతుంది. ఈ సృష్టి ఎంత పొడవు ఉంటుంది అన్నది ఎవరూ కొలవలేరు. భూమిని కొలవగలరేమో కాని సముద్రాన్నైతే కొలవలేరు. ఆకాశం మరియు సాగరం అంతును ఎవరూ కనుక్కోలేరు. కావున ధర్మం ఆవశ్యకత ఏమిటో వారికి అర్థం చేయించండి. ఈ ధర్మం గురించే మొత్తం చక్రమంతా తయారు చెయ్యబడింది. ఇది వెరైటీ ధర్మాల వృక్షం. ఈ వృక్షం అందుల ముందు అద్దం వంటిది. ఇప్పుడు మీరు సేవ చేసేందుకు బయటకు వెళతారు. మెల్లమెల్లగా మీరు వృద్ధిని పొందుతూ ఉంటారు. తుఫాన్లు రావటంతో చాలా ఆకులు కింద పడిపోతాయి కదా. ఇతర ధర్మాలలో ఇలా తుఫాన్లు వచ్చే మాటే ఉండదు. వారు పైనుండి వస్తూ ఉంటారు. ఇక్కడ మీ స్థాపన చాలా అద్భుతమైనది. మొట్టమొదటి భక్తులెవరైతే ఉన్నారో వారికే భగవంతుడొచ్చి ఫలమిస్తారు. తన ఇంటికి తీసుకుని వెళతారు. ఆత్మలైన మనల్ని మన ఇంటికి తీసుకుని వెళ్ళండి అని కూడా పిలుస్తారు. బాబా స్వర్గ రాజ భాగ్యాన్నిస్తారని కూడా ఎవరికీ తెలియదు. సన్యాసులు సుఖాన్ని అంగీకరించరు. వారు మోక్షాన్ని కోరుకుంటారు. మోక్షాన్ని వారసత్వము అని అనరు. స్వయంగా ఆ శివ్ బాబా కూడా పాత్రను అభినయించవలసి ఉంటుంది. మరి ఇతరులను మోక్షంలో ఎలా ఉంచగలరు? బ్రహ్మ కుమారి కుమారులైన మీకు మీ ధర్మం గురించి మరియు ఇతర ధర్మాలన్నింటి గురించి తెలుసు. మీకు ఎంతో దయ కలగాలి. మీరు చక్రం రహస్యాన్ని అందరికి అర్థం చేయించాలి. మీ ధర్మ స్థాపకుడు మళ్లీ తన సమయంలో ఇక్కడికి వస్తాడు అని వారికి చెప్పాలి. అర్థం చేయించేవారు కూడా చాలా తెలివైన వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సతో ప్రధానం నుండి సతో రజో తమోలలోకి రావలసిందేనని మీరు వారికి అర్థం చేయించవచ్చు. ఇప్పుడిది రావణ రాజ్యం. మీ వద్ద ఉన్నది సత్యమైన భగవద్గీత. దానిని స్వయంగా బాబానే వినిపిస్తారు. భగవంతుడు అని నిరాకారుణ్ణే పిలవటం జరుగుతుంది. ఆత్మ నిరాకారుడైన తండ్రిని పిలుస్తుంది. అక్కడ ఆత్మలైన మీరు ఉంటారు. మిమ్మల్ని పరమాత్మ అని పిలవరు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కడే పరమాత్మ. మిగిలిన వారందరూ పిల్లలైన ఆత్మలు. సర్వుల సద్గతి దాత ఒక్కరే. ఆ తర్వాత దేవతలు. అందులోనూ శ్రీకృష్ణుడు మొదటి యువరాజు. ఎందుకంటే అతడి ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. మీరిప్పుడు సంగమయుగ వాసులు. మీ జీవితం చాలా అమూల్యమైనది. దేవతల జీవితం అమూల్యమైనది కాదు. బ్రాహ్మణ జీవితమే అమూల్యమైనది. బాబా మిమ్మల్ని తన పిల్లలుగా చేసుకుని మీకోసం ఎంతగా కష్టపడుతున్నారు. దేవతలు ఇంతగా కష్టపడరు. వారు చదివించేందుకు పిల్లలని స్కూలుకు పంపించేస్తారు. ఇక్కడ బాబా కూర్చొని మిమ్మల్ని చదివిస్తారు. వారు తండ్రి, టీచర్ మరియు సద్గురు కూడా. కావున వారిపై మీకు ఎంత గౌరవం ఉండాలి. సేవాదారులైన పిల్లలకు సేవ అభిరుచి బాగా ఉండాలి. చాలా తెలివైన వారు, సేవలో నిమగ్నమై ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. భుజాలైతే కావాలి కదా యుద్ధ మైదానంలోకి వెళ్లేందుకు. ఎవరికైతే శిక్షణ ఇస్తారో వారిని ఉద్యోగాలు మొదలైన వాటి నుండి విడిపిస్తారు. వారి వద్ద లిస్టు ఉంటుంది. అప్పుడు ఎవరు మేము యుద్ధ మైదానంలోకి రాము అని మిలిటరీని తిరస్కరించటానికి వీలుండదు. అవసరమైనప్పుడు పిలిపించేందుకే డ్రిల్ నేర్పిస్తారు. తిరస్కరించే వారిపై కేసులు నడుపుతారు. ఇక్కడ అలాంటివేవీ ఉండవు. ఇక్కడ ఎవరైతే బాగా సేవ చెయ్యరో వారు పదభ్రష్టులుగా అయిపోతారు. సేవ చెయ్యకపోయినట్లయితే తమను తామే షూట్ చేసుకున్నట్లవుతుంది. వారు పదభ్రష్టులైపోతారు. వారు తమ భాగ్యాన్ని వారే కాల్చుకుంటారు. బాగా చదువుకొని బాగా యోగంలో ఉంటే మంచి పదవిని పొందుతారు. తమ పైన తామే దయ చూపించుకోవలసి ఉంటుంది. స్వయం పైన దయ చూపించుకోవలసి ఉంటుంది. అలాగే ఇతరుల పైన కూడా దయ చూపించాలి. ఈ ప్రపంచపు నాటకం ఎలా నడుస్తుందో బాబా అన్ని రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇక్కడ రాజధాని స్థాపన కూడా జరుగుతుంది. ఈ విషయాలు ప్రపంచంలో అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఎన్నో ఆహ్వానాలు వస్తూ ఉంటాయి. 5-10 నిమిషాలలో ఏమి అర్థం చేయించగలరు? 1-2 గంటలిస్తే అర్థం చేయించగలుగుతారు. డ్రామా గురించి వారికి ఏ మాత్రం తెలియదు. మంచి మంచి పాయింట్లను ఇక్కడ అక్కడ అన్ని చోట్ల వ్రాయాలి, కాని పిల్లలు మర్చిపోతారు. బాబా సృష్టికర్త కూడా. వారు పిల్లలైన మిమ్మల్ని సృష్టిస్తారు. బాబా తన వారిగా చేసుకొని డైరెక్ట్ అయ్యి డైరెక్షన్లు కూడా ఇస్తారు. బాబా శ్రీమతాన్నిస్తారు. అలాగే బాబా కర్తవ్యాన్ని కూడా చేస్తారు. జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇది కూడా వారి ఉన్నతోన్నతమైన కర్తవ్యం కదా. డ్రామా రచయిత, డైరెక్టరు మరియు ముఖ్య నటుడు గురించి, ముఖ్య పాత్రధారి గురించి తెలియకపోతే వారు ఎందుకు పనికొస్తారు? అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఈ అమూల్య జీవితంలో చదివించే టీచర్ పై ఎంతో గౌరవాన్ని ఉంచుకోండి. చదువులో చాలా చురుకుగా ఈ సేవలో నిమగ్నం అవ్వాలి. మీపైన మీరే దయ చూపించుకోవాలి. 2. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేందుకు నాగరికులుగా అవ్వండి. మీ స్వభావాన్ని తీర్చిదిద్దుకోవాలి. మనుష్యులను దేవతలుగా తయారు చేసే సేవను చెయ్యాలి. వరదానం, ఆత్మిక డ్రిల్ యొక్క అభ్యాసం ద్వారా ఫైనల్ పేపర్లో పాస్ అయ్యే సదాశక్తిశాలి భవ. ఏ విధంగా వర్తమాన సమయమనుసారంగా శరీరపు సర్వ రోగాలను నయం చేసేందుకు వ్యాయామం నేర్పిస్తారో అలా ఆత్మను సదా శక్తివంతంగా చేసుకునేందుకు ఆత్మిక ఎక్సర్సైజ్ కావాలి. నలువైపులా ఎంత అలజడిలో కూడుకున్న వాతావరణమున్నా కాని శబ్దంలో ఉంటూ శబ్దం నుండి అతీతంగా వెళ్లే అభ్యాసాన్ని చెయ్యండి. మనస్సును ఎక్కడ మరియు ఎంత సమయం స్థిరం చెయ్యాలనుకుంటే అంత సమయం అక్కడ స్థిరం చెయ్యగలగాలి. అప్పుడు శక్తిశాలిగా ఈ ఫైనల్ పేపర్లో పాస్ అవ్వగలుగుతారు. స్లోగన్ తమ వికారి స్వభావాలను, సంస్కారాలను లేక కర్మలను సమర్పణ చెయ్యటమే సమర్పితమవ్వటం. అవ్యక్త ప్రేరణ పాయింట్. ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చెయ్యండి. ఎప్పటి వరకైతే మీ స్మృతి జ్వాలా రూపంగా అవ్వదో అప్పటి వరకు ఈ వినాశ జ్వాల కూడా సంపూర్ణ జ్వాలా రూపంలోకి రాదు. అది వెలుగుతూ ఉంటుంది, మళ్లీ శీతలంగా అయిపోతుంది. ఎందుకంటే జ్వాలామూర్తులు మరియు ప్రేరకులైన ఆధారమూర్త ఆత్మలు ఇప్పుడింకా స్వయమే సదా జ్వాలారూపంగా అవ్వలేదు. ఇప్పుడు జ్వాలారూపంగా అయ్యే దృఢ సంకల్పాన్ని తీసుకోండి మరియు సంఘటిత రూపంలో మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా శక్తిశాలి యోగం యొక్క వైబ్రేషన్లను నలువైపులా వ్యాపింపచెయ్యండి. ఓం శాంతి.